దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనుక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకంత తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. మామూలు ప్రేమించి మా కొరకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి అయా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరే కారకులైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, నీ వాక్కు ద్వారా మీరు మమ్మల్ని పోషించే దేవుడిగా ఉన్నారు. మేము నీ బిడ్డలుగా మా బలహీనతను ఒప్పుకుంటూ అయా మా ఆకలి ప్రభువా మీరు తీరుస్తారని విశ్వాసంతో నీ పాదాలు వద్దకొచ్చాం. నా తండ్రి, మీ వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రంతో చేసే దేవుడు కాదు కదా ప్రభువా. మీరు మా అందరి హృదయాన్ని తృప్తిపరచమని, మా అందరితో మాట్లాడమని, దేవా మీ స్వరం వినగలిగిన భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా మటుకు నేను అనుకున్నని, నిష్ప్రయోజకునని, ఒట్టివాడినని, బాలుండని ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. మీరు మీ ఆత్మ ద్వారా సహాయం చేయకపోతే మేమేమి చేయలేము, మేమేమి మాట్లాడలేమని మీ ఆత్మ నడిపింపుకి అప్పగించుకో. వచ్చిన ప్రియులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ ఏర్పాట్లో ఉన్నవారు, రావాల్సిన వారు, వారందరికీ మీరు కృప దయచేయండి. అయా మీరే సహాయం చేసి ప్రతి శోధన దూరపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభు ముందు పిల్లరా, మరి ఇదిని ముందు మనం చదువుకున్న ఆ వాక్య భాగాల్లో యాకోబు 1:26లో చివరి మాట, వాని భక్తి వ్యర్థమే అన్నాడు. 27వ వచనంలో మొదటి మాట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అన్నాడు. ఇక్కడ ఏది భక్తి కాదో చెప్పాడు 26లో, ఏది భక్తో చెప్పాడు 27లో. కనుక ఈ యాకోబు పత్రికకు మరి ఒక ప్రత్యేకత ఉంది. మనం ప్రభు చెప్పినైతే ఆదివారపు ఉదయకాల సమయంలో ఈ యాకోబు పత్రిక నుంచే మనం నిజ క్రైస్తవుని లక్షణాలు ఏంటి అన్నదాన్ని ధ్యానం చేయబోతున్నాం. క్రైస్తవుని యొక్క లక్షణాలు ఏంటి అన్న అంశాన్ని ఈ యాకోబు పత్రిక నుంచి మనం మరి ప్రభు నడిపించినట్లుగా కొద్ది దినాలు ధ్యానం చేయటం మనందరి ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆశపడతా ఉన్నాను. ఈ యాకోబు పత్రిక నుంచి మనం ఈ విషయం చూడబోతా ఉన్నాం. యాకోబు పత్రిక యొక్క ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ప్రత్యేకత ఏంటి అన్నది కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే ఒక అవగాహనలోకి రాగలుగుతాం. యాకోబు ఎవరు, యాకోబు ఎవరిని ఉద్దేశించి ఈ పత్రిక రాశాడు, ఈ పత్రికకున్న ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు మనం ఈ పత్రికలోకి తీసుకొని వస్తే, యాకోబు అనగానే యోహాను తమ్ముడైన యాకోబును మనం చూస్తాం. యోహాను యాకోబులను మనం చూస్తాం. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులైన 12 మందిలో మరి ఈ యోహాను పేరు కూడా మన సువార్తల్లో బాగా మనం చదువుకుంటాం. అయితే ఈ పత్రిక రాసిన ఆయన శిష్యుడైన యాకోబు కాదు, కానీ ఈ పత్రిక రాసింది యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముడైన యాకోబు రాశాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు తర్వాత కన్ను మరియ కన్నికి గాని ఉండిపోయింది కదా, ఆవిడకి పిల్లలు ఎక్కడ పుట్టారు అన్నది మళ్ళా ప్రశ్న. మంచిదే, కన్ను మరియ మన మీద మరి గౌరవం ఉండటం తప్పేం కాదు, ఆవిడని సన్మానించాలనుకోవడం తప్పేం కాదు, కానీ బైబిల్ గ్రంథంలా రాదు సత్యాలకు దాటి ముందుకు వెళ్ళటం మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కాదు. మరియా యోషేపులకు యేసుక్రీస్తు ప్రభు తర్వాత తమ్ముళ్ళు పుట్టారు, చెల్లాయిలు కూడా పుట్టినట్లుగా వాక్యంలో రాయబడింది. చూద్దాం మరి ఒకసారి ఆ మాటలు. మార్కు సువార్త 6:3 మనం చదువుకోవాలి. మార్కు సువార్త 6:3 చదువుకోవాలి. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు అంటే ఎవరిక్కడా, యేసుక్రీస్తు ప్రభు. ఆయన బోధ, ఆయన చేస్తున్న ఆశ్చర్యాలు, ఆయన జ్ఞానాన్ని చూచి ఆశ్చర్యపోయి, అరే ఈయన ఈయనే కదా, మన మరియ కొడుకు కదా, యోషేపు కొడుకు కదా అని ఆయన స్థాయిని బట్టి ఆయన్ని అంగీకరించలేకపోతున్నారు. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, అండర్లైన్ చేయండి, యాకోబు, యోషే, యూధ, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా. ఎవరికి అన్నట, 4 తమ్ముళ్ళు ఉన్నట్లుగా వాక్యం మనం చదువుతున్నాం. అంతేకాదు, ఇతని చెల్లాయిలు సోదరీమణులు అందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనిచు ఆయన విషయమై అభ్యంతరపడి చెల్లాయిలు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో యాకోబు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులలో యాకోబు ఉన్నాడు. అయితే ఈ యాకోబు పత్రిక రాసింది శిష్యుడైన యాకోబు అనుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే 12 అపోస్తుల్లో మొదటిగా చంపబడ్డవాడు, మొదటిగా హతసాక్షి అయ్యింది మరి యోహాను తమ్ముడైన యాకోబే. మొట్టమొదటి హతసాక్షి యాకోబే అన్న సత్యాన్ని మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం. కనుక పిల్లరా, అపోస్తుల కార్యాల గ్రంథం 12 అపోస్తుల కార్యాల గ్రంథం 12 మనం ప్రారంభ వచనాలు చూస్తే, మొదటి వచనం 2 మనం చూస్తే, 2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను అయిపోయింది. అపోస్తులైన యోహాను గారు మరి హతసాక్షి అయిపోయారు, ఆయన సజీవంగా లేడు గ్రంథాన్ని రాయటానికి, పత్రికను రాయడానికి తర్వాత కాలంలో ఆయన లేడు. అందరికంటే ముందే ఆయన హతసాక్షిగా ఉంచబడ్డాన్ని మనం చూస్తున్నాం. కనుక మనం చదువుకుంటున్న ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు, యోహాను సహోదరుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన యాకోబు రాసినట్లుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు ఈ యాకోబు యేసుని మరి దేవుని కుమారుడుగా అంగీకరించిన వాడు కాదు అన్నది వాక్యంలో రాయబడింది. యాకోబును ఆయన యేసుక్రీస్తు ప్రభుని ఆయన తమ్ముళ్ళు విశ్వసించలేదు, ఆయన చెల్లెలు విశ్వసించలేదు అన్న మాటలు కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 7:5 మనం చదువుకోవాలి. యోహాను సువార్త 7:5 మనం చదువుకుంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచని వారుగానే బైబిల్ రాయబడింది. కనుక యేసుని నమ్మనివాడు, యేసుక్రీస్తు ప్రభువులో దైవత్వాన్ని ఎంచనివాడు ఆ తరువాత కాలంలో ఆయన మరణాన్ని చూశాడు, ఆయన పునరుద్ధానాన్ని చూశాడు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయన దైవత్వాన్ని చూసిన తర్వాత యాకోబు మరి ప్రభువుని వెంబడించిన వాడిగా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడిగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముళ్ళలో మరొక తమ్ముడు యూదా ఉంటే, యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు, ఆ పత్రికను రాసింది కూడా యేసు సహోదరుడైన యూదా. కనుక యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన యాకోబు ఈ యాకోబు పత్రికను రాస్తున్నాడు. అందులో ఐదే ఐదు అధ్యాయాలు మనం చూస్తాం. చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా అవసరమైన, ప్రయోజనకరమైన, మేలైన, దిద్దుబాటు చేసే అనేక మాటలను మనం ఈ యాకోబు పత్రికలో మనం చదువుకుంటాం. పైగా యాకోబు పత్రిక ఎవరి కోసం రాయబడింది, ఎవరిని ఉద్దేశించి రాయబడింది అని మనం చూస్తే అది ఒక వైవిధ్యమైన పత్రికలాగా ఈ పత్రిక గురించి మనం చూడగలం. చూడండి ప్రారంభ వచనాలు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటే ఇలా రాయబడింది, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములు యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పు రాయనది. ఎవరి కోసం రాస్తున్నాడు అంటే అన్య దేశాలు యందు చెదరిపోయిన వారికి, అంటే అన్ని దేశాలను ఉద్దేశించి రాస్తున్నాడు. ఇశ్రాయేలు మరి ఇశ్రాం తర్వాత అన్ని దేశాలకు చెదరిపోయి ఉంటే, అన్ని దేశాలకు అందున అన్య దేశాలకు చెదరిపోయిన ఈ 12 గోత్రాలను ఉద్దేశించి రాస్తున్నారు. కనుక ఈ పత్రిక మరి మనందరము మన కొరకు రాసినట్లుగా తీసుకోవటం మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని ప్రాంతాలకు చెదిరిపోయిన వాళ్ళకి రాశాడు కనుక మన ప్రాంతానికి కూడా ఆయన రాశాడు అని తీసుకోవటం మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఈ పత్రిక యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. రాస్తుంది శిష్యుడైన యాకోబు కాదు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన, యేసుక్రీస్తు ప్రభు తమ్ముడైన యాకోబు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో నమ్మనివాడిగా అవిశ్వాసిగా ఉన్న, తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అలా అంగీకరించబడ్డం మాత్రమే కాదు, కానీ యాకోబు ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు, నాటి సంఘాన్ని ఎలా ప్రభావితం చేశాడు, నాటి సంఘంలో ఆయనకున్న గుర్తింపు ఏంటో మనం చూస్తే గలతి పత్రిక 2వ అధ్యాయం, గలతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకోవాలి. 2:9 మనం చదువుకోవాలి. ఆ 9వ వచనంలో 2వ భాగం చూడండి, అంటే ఎగ్జాక్ట్గా 5వ లైన్ చూడండి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు అన్న మాట మనం చదువుతాం. స్తంభములుగా ఎంచబడ్డ యాకోబు అన్న మాటను బట్టి ఈయన యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచడం మాత్రమే కాదు, కానీ నాటి సంఘ పరిచయలో ఒక మూల స్తంభముగా నిలిచిన వాడుగా, మూల స్తంభముగా పరిగణించబడ్డట్లుగా మనం ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కనుక ఈ యాకోబు పత్రికలో ఉన్న సత్యాలను ధ్యానం చేయటం, అందున క్రైస్తవుని యొక్క లక్షణాలు ధ్యానం చేయటం అన్నది మరి దేవుని ఆత్మచేత ఏర్పాటు చేయబడ్డ యాకోబే రాస్తున్నాడు కనుక, మరి మూల స్తంభముగా ఎంచబడ్డ యాకోబే రాస్తున్నాడు కనుక మనందరికీ చాలా ప్రయోజనకరమైన విషయాలే యాకోబు భక్తుడు మరి పొందుపరిచినట్లుగా ఈ 5 అధ్యాయాలు చదివి మనం అర్థం చేసుకోగలం. కనుక ఈ దినమందు మరి ఈ యాకోబు ద్వారా దేవుడు నీకు నాకు అవసరమైన మాటలు లేదా మనల్ని మనం చెక్ చేసుకోవడానికి నేను క్రైస్తవునేనా, నా భక్తేనా, లేకపోతే నేను వ్యర్థమైన భక్తి చేస్తున్నానా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి పిల్లరా మరి ఎంతైనా ఈ పత్రిక నమ్మదగినదని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చదువుకున్న ప్రారంభ వచనాల్లో మొదటి అధ్యాయము 26వ వచనంలో వారి భక్తి వ్యర్థమే అన్నాడు. 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మకమునైన భక్తి ఏదనగా అన్నాడు. కనుక ఏది భక్తో ఏది భక్తి కాదో అన్నది స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఈ పత్రికను ఆధారం చేసుకొని మనం క్రైస్తవుని పొందవలసిన లక్షణాలు ఏంటో ధ్యానం చేద్దాం. అందులో సమయభావాన్ని బట్టి రెండు విషయాలు మాత్రమే ఉదయం మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట క్రైస్తవుని యొక్క లక్షణాలు అన్న కాడ మొదటి మాట క్రైస్తవుడు శోధనను ఎదిరించువాడు అన్న మాట రాస్తున్నాడు. క్రైస్తవుడైతే శోధనను ఎదిరించువాడుగా ఉండాలి అన్నది మరి పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా పలికించినట్లుగా మనం చూడగలం. చూడండి మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకోవాలి. మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే శోధన సహించువాడు ధన్యుడు అని రాస్తున్నాడు. అతడు శోధనకు నిలిచినవాడే. శోధన సహించటము మరి ఎలా, శోధనలో నిలిచటం ఎలా అన్నది మరి కీలకమైన ప్రశ్న. కనుక మొదటి మాట నిజ క్రైస్తవుని యొక్క లక్షణాల్లో ఒకటి శోధనను ఎదిరించువాడుగా అతడు ఉంటాడు. శోధనలు ఎవరికి వస్తాయి? శోధనలు నాకేమి రావు, నాకు వచ్చేవన్నీ ఆశీర్వాదాలే, నాకు కలిగేవన్నీ మేలులే అని మనం అనుకుంటాం. కానీ వాక్యం అంటుంది ద మూమెంట్ ఆఫ్ యువర్ రీబర్త్, మారు మనసు పొందిన ఆ క్షణం మొదలుకొని, తిరిగి జన్మించిన ఆ అనుభవం మొదలుకొని నువ్వు శోధనలోకి వెళ్ళిపోతావు. కారణం శోధకుడు ఉన్నాడు, శోధకుడు పార్టీలో నుంచి నువ్వు బయటకు వచ్చావు, దేవుని పార్టీలో నువ్వు చేరావు. కనుక అపోజిషన్ పార్టీ ఎప్పుడూ ఏం చేస్తుందంటే ఏదో ఒక రకంగా పడగొట్టాలి, చెడగొట్టాలి. కనుక శోధన క్రైస్తవ జీవితంలో సర్వసాధారణం అన్న సత్యాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహించడానికి ఇష్టపడదాం. శోధనలు రావట్లేదు, నాకు అన్ని మేలులే, నాకు అన్ని ఆశీర్వాదమే అన్నది మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యం అయితే రెండు మాటలు గుర్తుంచుకోవాలి. అయితే బైబిల్ అన్నా తప్ప ఉండాలి, లేదా మీ అభిప్రాయం అన్నా తప్ప ఉండాలి. బైబిల్ తప్పు అన్నాం కదా, మన అభిప్రాయాలు సరిదిద్దుకోవడం మంచిది. ఎందుకు ఈ మాట చెప్పానంటే క్రైస్తవుడైతే మేలు, క్రైస్తవుడైతే ఆశీర్వాదం, క్రైస్తవుడైతే ఉద్యోగాలు అన్న మరి బోధను మనం వింటున్నాం. మరి యూదీ కాల సమయంలో ఆ బోధ కాదు యాకోబు తన పత్రికలో వేసింది, ఆ కల్తీ బోధ కాదు యాకోబు తన పత్రికలో చేసింది. యాకోబు తన పత్రికలో క్రైస్తవుని లక్షణాల్లో ఏం మాట్లాడుతున్నాడంటే అతడు శోధన జయించేవాడు అన్నమాట, శోధన సహించేవాడు ధన్యుడు అన్నమాట, శోధనలో నిలిచేవాడు అన్నమాట మనం చదువుతున్నాం. అక్కడ ఆ సహించేవాడు అని రాయబడింది, అలాగే నిలిచినవాడు అని కూడా రాయబడింది. శోధనను సహించుకోవాలట, శోధనలో నిలిచి ఉండాలట. కనుక ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో ఆ మారు మనసు పొందిన ఆ తొలిదినం మొదలుకొని మీ మీద శోధన పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ బాప్తిజం తీసుకోగానే ఆయన వద్దకి ఆ శోధకుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎవరి దగ్గరికి వచ్చాడు ఈ శోధకుడు అంటే, సాక్షాత్తు నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎంత ధైర్యం! యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడా? వచ్చి తీరతాడు అపోస్తులందరి దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. వాడికి వేరే పని లేదు, వాడి పేరే శోధకుడు. కనుక రక్షించబడ్డ ప్రతి విశ్వాసి శోధన ఎదుర్కోవలసిందే. రక్షించబడ్డ ప్రతి ఒక్కరి మీద ఈ శోధన పనిచేస్తుందని మనం చూస్తాం. అలాగే అన్ని విధాలుగా ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తాడు తప్ప, మరి శోధకుడు ఒకటి రెండు అటెంప్ట్ ట్రై చేసి ఇక నా వల్ల కాదు అనుకునేవాడు కాదు. అలాంటి మరి అలాంటి శక్తిహీనుడు బలహీనుడు సాతాను కాదు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక సహజంగానే మనం శోధించబడతాం. సహజంగానే అన్ని రకాలుగా శారీరకంగా శోధించబడతాం, సమాజంలో శోధించబడతాం, ధనం దగ్గర శోధించబడతాం, శరీర కోరికల దగ్గర శోధించబడతాం. ఆ శోధన వస్తున్నప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అనుకోకూడదు. నేను తేడాగా ఉన్నాను, నేను ఇంకా పాపాన్ని జయించలేదు, ఇంకా పాపం నా మీద పనిచేస్తూనే ఉంది, నేను దేవుని బిడ్డను కాను అని ఇట్లాగా మన హృదయాన్ని కఠినపరచుకోకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ అందరికీ జ్ఞాపం చేస్తున్నాను. కనుక శోధన సహించువాడు ధన్యుడు అన్న మాట దగ్గర శోధకుడు ఉన్నాడు. వాడు శోధించడమే వాడు పని. ఆ శోధన మనం మారు మనసు పొందిన ఆ తొలి దినం మొదలుకునే జరుగుతుంది. ఆ శోధన నీకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని ఏరియాల్లో మనం చూస్తాం. శోధన పాపం కాదు, ఎందుకంటే ఎబ్రి పత్రిక 4:15 మనం చదువుకోవాలి. ఎబ్రి పత్రిక 4:15 మనం చదువుకోవాలి. మన అక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోండి, శోధన మనం మారు మనసు పొందిన తొలి దినం మొదలుకొని వస్తుంది. శోధన అన్ని రకాలుగా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుకి మారు మనసు పొందగానే శోధకుడు ఆయన వద్దకు వచ్చినట్లుగా మత్తయి సువార్త 4:15, లూకా సువార్త 4:15 మనం చూస్తాం. సరే, వాడు ఎలా శోధిస్తాడు, ఏమన్నా పసిగట్టగలమా, ఒకటి రెండు విషయాలు చెప్పమంటే వాడు ప్రతి విషయంలోనూ శోధిస్తాడు. ఒకటి రెండు విషయాలు కాదు, అన్ని విషయాలు శోధిస్తాడు. వాడి పనే జల్లెడు పట్టడం, వాడి పనే మనల్ని బోర్ల తోయటం, వాడి పనే మనల్ని దేవునికి దూరం చేయటం అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకవేళ శోధన పాపమైతే యేసుక్రీస్తు ప్రభు నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అన్న మాట చెప్పలేడు. ఒకవేళ శోధన పాపమైతే యేసుక్రీస్తు ప్రభు నిష్కల్మషుడు పవిత్రుడుగా మనం చదువుతున్నాం, ఆ మాట ఆయనకి మరి అప్లై కాదు. కానీ అయినా అన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డ ఆయన పరిశుద్ధుడిగా పిలువబడ్డాడంటే శోధన పాపం కాదు అన్న సత్యాన్ని మనం గ్రహిద్దాం. నా తలంపులు మంచివి కాదండి, నా చూపులు మంచివి కాదండి, నా చేతులు మంచివి కాదండి. అవును, అందరం శోధింపబడుతున్నాం, అందరికీ శోధన ఉన్నాయి, అందరి మీద లోకం పనిచేస్తుంది, అందరి మీద సాతాన్ పనిచేస్తుంది. కనుక తలంపులు చెడిపోవటం, మనం శోధనకు గురి కావటం అన్నది సర్వసాధారణం క్రైస్తవ్యంలో అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో బండగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ శోధన పాపం కాదు, మరి ఏది పాపమో కూడా యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. 14-15 వచనాలు మనం చదువుకుందాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కొల్పబడి శోధింపబడును అన్న మాట మనం చూస్తున్నాం. ప్రతి వాడు, ఒకరిద్దరు కాదు, అందరూ ఈ కోవకు చెందిన వారమే, అందరూ ఈ కోవకు చెందిన వారమే. ఒకవేళ ఎవరినైనా మీరు చూసుకొని ఈయన పరిశుద్ధుడండి, ఈయనకి అసలుకి చూపులు కానీ ఆలోచన కానీ మాటల్లో కానీ ఎక్కడా పాపం ఉండదని మీరు చెప్తే అక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. అయితే బైబిల్ అన్నా తప్పే ఉండాలి, లేదా మీ అభిప్రాయం అన్నా తప్పే ఉండాలి. బైబిల్ తప్పు అనలేం కదా, మరి అభిప్రాయం తప్పు అని ఒప్పుకుంటారా? ఒప్పుకొని తీరాల్సిందే, తప్పదు. కనుక ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో ఏమైనా శోధించబడుతున్న అనుభవం ఉంటే అక్కడ నీ మనసును గాయపరచుకోవద్దు, అక్కడ నిన్ను నువ్వు నిందించుకోవద్దు. నేను పరిశుద్ధంగా జీవించడం వల్ల కాదు, ఈ విశ్వాస జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం వల్ల కాదు, నేను చాలా చెడ్డ మనసు కలిగిన వాడిని అని నిన్ను నువ్వు నిందించుకోవద్దు. శోధకుడు ఉన్నాడు కనుక తప్పకుండా శోధన తీసుకొస్తాడు. మనం ఏం చేయాలంటే శోధనలో నిలిచేవారిగా మనం ఉండాలి. మనం చదువుకున్న మూల వాక్యం ముందుగా 12 వచనం, శోధన సహించేవాడు ధన్యుడు, ధన్యుడు అన్నమాట మనం చదువుతా ఉన్నాం. పిల్లరా, కనుక శోధన పాపం కాదు, మరి శోధనలు తప్పకుండా వస్తాయి, అన్ని రకాలుగా వస్తాయి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు మీదకే శోధనలు శోధకుడు తీసుకొచ్చాడు. మరి మన జీవితంలో శోధనలు అసలుకి ముందు శోధనకి పాపానికి తేడా అర్థం కావడానికి అక్కడే ఒక వాక్యాన్ని మనం చదువుకోవటం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. 14-15 చదువుకుందాం. ఏది పాపం కాదు, ఏది పాపం, ఏది పాపం కాదు, ఏది పాపమో అర్థం చేసుకోవడానికి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు మనం చదివితే, ప్రతి వాడును మళ్ళా మాట చూడండి, శోధనలు ఎవరికి వస్తున్నాయి, శోధనలు ఎవరికి వస్తున్నాయి, ప్రతి వాడు, ప్రతి విధమైన శోధన, అలాగే ప్రతి వాడు అన్న మాటల దగ్గర మరి శోధన ప్రతి ఒక్కరికి వస్తే, శోధన అన్ని విధాలుగా వస్తే దానికి మన సిద్ధపడి దాన్ని ఎదురించి వారిగా జయించి వారిగా ఉండాలని మరి ప్రభు ప్రేమను బట్టి మీ అందరినీ బతిమాలుతున్నాను. ఇందుకే శోధన అంటే ఏంటి, పాపం ఏంటో అర్థం కావడానికి 14 వచనంలో ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఎదురబడి మరులు కొలపబడిన వాడే శోధింపబడును. కనుక చాలా స్పష్టమైన మాట మనం చూస్తున్నాం, శోధన దగ్గరకు వచ్చేసరికి మన సొంత ఆలోచనలే బయట నుంచి ఏమి రావు, మన సొంత ఆశలే బయట నుంచి ఏమి రావు, మన సొంత ఆశలే, మన సొంత ఆశలే. కనుక ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, ఈ వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతుంది ప్రతి ఒక్కరికి శోధన ఉంది అన్న మాట మనం చూస్తున్నాం. అయితే శోధనకి పాపానికి వ్యత్యాసం 15 వచనంలో రాశాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ అన్నది ఒక స్టేజ్, అదే శోధించబడే స్టేజ్. ఆ శోధించబడే స్టేజ్ నుంచి పాపమును కనగా పాపం చేసే స్టేజ్లోకి మనం వెళ్తాం, పాపం చేసే స్టేజ్లోకి మనం వెళ్తాం. అంటే చేయటం ద్వారానే తప్ప పాపం కాదు అది. తర్వాత పాపం పరిపక్వమై మరణమును కను, దురాశ పాపం మరణం. కనుక ఈ శోధనలు అన్నది అందరికీ వస్తాయి, తప్పకుండా వస్తాయి. శోధన పాపం కాదు, పాపం చేస్తేనే పాపం. మనం శోధనను జయించడానికి, మరి పాపాన్ని జయించడానికి ఇష్టపడుతున్న బిడ్డలుగానే మనం ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మరి నేర్చుకోవడం మనకు ప్రయోజనం. శోధన మరి ఎట్లా జయించాలని యాకోబు అంటాడు? శోధన ఆ ప్రతి విషయంలో ప్రతి వాడికి ఉంది అన్న మాట మాట్లాడినా ఈ గ్రంథకర్త శోధనను జయించడానికి కొన్ని మెలకువలు కూడా మనకు చెప్పాడు. ఏంటి ఆ మెలకువలు? 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకోవాలి. మొదటి అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుడు కీడు విషయమై శోధింపబడినారుడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరి శోధన జయించడానికి మరి సహాయకరమైన మొదటి మాట, మనం శోధన సమయాల్లో దేవుణ్ణి నిందించకూడదు. మన పతనానికి, మన నిర్లక్ష్యానికి మనం ప్రతిదానికి దేవుణ్ణి ప్రశ్నించేవారుగాను దేవుణ్ణి నిందించేవారుగాను ఉండటం ఎంత మాత్రం మంచి మాదిరి కాదని పిల్లరా, అది వాక్య విరుద్ధమైనదని జ్ఞాపకం చేస్తున్నాను. మనం శోధన వస్తే, మనం పాపంలో పడిపోతే, మనం తప్పిపోతే దేవుణ్ణి మనం ఎందుకు నిందిస్తున్నాము అని మీరు అనుకుంటున్నారేమో, అలా నిందించిన ఆయన గురించి ఆది కాండం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. కనుక ఈ ఇతను శోధనలో ఎవరు నిందిస్తున్నాడు ఒకసారి ఆ వాక్య భాగం చదువుదామా. ఆది కాండం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే, అందుకు ఆదాము అంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. బాగుంది, తిన్నావా అన్నాడు. తిన్నాను అని చెప్పాలి, తినలేదు అని చెప్పాలి? ఆహా, అలా ఎందుకు చెప్తాం? మనం మేధావులం కదా, మరి ఎట్లా చెప్తాం? ఎవరో ఒకరి మీద నెట్టేస్తాం, ఎవరో ఒకరి మీద నెట్టేస్తాం. అందుకే ఈ ఆదాము ఎవరి మీద నెట్టాడు? ఎవరి మీద కాదు, సాక్షాత్తు దేవుడి మీదే, దేవుడి మీదే. ఏమన్నాడు? నీవిచ్చిన స్త్రీ నాకిచ్చింది, నీవిచ్చిన స్త్రీ నాకిచ్చింది, నా భార్య నాకిచ్చింది అంటే వేరేగా ఉండేది, ఈ అవ్వ నాకిచ్చింది అంటే వేరేగా ఉండేది. ఆహా, అట్లా అనలా. నీవిచ్చిన స్త్రీ, తప్పెవరిది? నీదే. అవును అవును, మనం ఎంత తొందరగా దేవుణ్ణి నిందించడానికి ఇష్టపడుతున్నాము, ఎంత తొందరగా దేవుణ్ణి నిందించడానికి మనం ప్రయత్నం చేస్తామో. శ్రమ కాలంలోనూ, నీ వైఫల్యాల్లోనూ, నీ శోధంలోనూ ప్రభువు నిందించటం అన్నది మరి అపవాదికి అవకాశం ఇవ్వటమే. కనుక మనం శోధనల సమయాల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని నిందించకుండా ఉంటే మరి దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోకుండా ఉంటాం. రెండవ మాట, శోధన జయించాలి అంటే మనం చేయాల్సిన రెండవ పని, ప్రియులారా, మరి 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడాలి. 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తే అక్కడ ఏం రాయబడింది? దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. విమనుషులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకును మార్చుకునుడి. ఇక్కడ శోధన జయించాలంటే మరి రెండవ మాట, మనం శరీరాన్ని జయించాలి అన్న మాట రాస్తుందో. మన శత్రువు అపవాది చేతిలో ఆయుధం, అపవాది యొక్క దూతగా ఎవరున్నారంటే మన శరీరమే. వాడి దగ్గర ఏమో రిమోట్ కంట్రోల్ ఉంది, మన దగ్గర ఏమో సెన్సర్స్ ఉన్నాయి. వాడు బటన్ నొక్కగానే సిన్నసరి పనిచేస్తూ ఉంటుంది. శోధన, శోధన. కనుక ఈ వాక్య భాగంలో మనం మొదటిగా శరీరాన్ని జయించాలి, శోధన జయించాలి అంటే శరీరాన్ని జయించటం అని రాసుకుందాం. అక్కడ ఏం చెప్తున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునేది. మన కార్యాల విషయంలో మనం పరీక్ష చేసుకునేవారుగా ఉండాలి. ద్విమనుషులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకునేది. ద్విమనుషు మీలో ఉందేమో చెక్ చేసుకోవాలి అంటున్నాడు. పాపం ఏదైనా ఉంటే, ఏదైనా పాపానికి పడిపోయిన స్థితిలో మనం ఉంటే ఏం చేయాలట, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వును దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునిడి అన్నాడు. కనుక పాప శరీర ఆ క్రియల విషయంలో పశ్చాత్తాపడ్డం, శరీర క్రియల విషయంలో ఒప్పుకోవటం, విడిచిపెట్టడం, తీర్మానం చేసుకోవటం, అదన్నీ మనకి ప్రయోజనకరమైనవని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శోధన జయించాలంటే మొదటిగా దేవుని నిందించకూడదు, రెండు శరీరాన్ని జయించాలి, మూడు అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే ఇలా రాయబడింది. 3వ వచనాన్ని చదువుతున్నాను. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎంత కఠినమైన మాట, ఎంత కఠినమైన మాట. కనుక ఈ లోకాన్ని మనం ఎట్లా చూడాలట, అది వ్యభిచారం. లోక స్నేహం వ్యభిచారం, లోక స్నేహం దేవునితో వైరం, దేవునితో గొడవ పెట్టుకోవటం, దేవునికి శత్రువు అయిపోవటం. ఇలారా ఎంత కఠినమైన పరిస్థితి, ఎంత భయంకరమైన మాట. కనుక మనం ఇక్కడ లోకాన్ని జయించాలి. మనం లోకంలో ఉన్నాము, లోకం దాని పోకడలు మనం బాగా ఎరిగిన వారము. లోకం యొక్క పోకడలు మనల్ని అనేక రకాలుగా ఆకర్షిస్తాయి. లోకాకర్షణలో అందరు కొట్టుకొని పోతా ఉంటే నేను ఒక్కడినే ఏం చేయగలను, నేను ఒక్కడిని నిలబడగలనా, అందరూ ఇలాగే చేస్తున్నారు, నేను ఇది త్రోవలో వెళ్ళిపోతానంటే నువ్వు పడిపోయినట్టు లెక్క. ఒకవేళ నువ్వు పడిపోయి లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమిస్తే వ్యభిచారి అన్న కఠినమైన పదాన్ని ఆయన వాడాడు. దేవునితో ఇది వైరం, దేవుడితో పెట్టుకోవడమే అన్న మాట కూడా ఆయన వాడాడు. అలాగే మనం ప్రార్థనలో ఏమి మనం ప్రార్థన చేస్తామట, మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో మీరు అడుగుతారు. లోకం యొక్క పోకడలో, లోకం యొక్క పోకడలో 4వ వచనంలో లోక స్నేహం దేవునితో వైరమే, దేవునితో శత్రుత్వం అన్న మాటలు మనం చదువుతున్నాం. కనుక మొదటిగా మరి మనం దేవుని నిందించకూడదు శోధన బట్టి, రెండవదిగా మనం శరీరాన్ని జయించాలి, మూడవదిగా మరి ఆ లోకమును జయించాలి అన్న మాటలు మనం చూస్తున్నాం. 4వదిగా ఇగో అపవాది లేదా సాతాను ఎదిరించేవారుగా మనం ఉండాలి. అదే 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాశాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి. ఇక్కడ ఈ శ్రేష్టమైన మాట మనం రాసుకోవాలి. అసలుకి శోధనకి కారణమే శోధకుడు. అయితే శోధకుడికి మనం నో చెప్పడం నేర్చుకోవాలి, శోధకుడిని మనం గద్దించడం మనం నేర్చుకోవాలి, శోధకుడిని మనం ఎరిగిన వారిగా ఉండటం మనం నేర్చుకోవాలి. అందుకే శోధకుడిని జయించాలంటే ఏం చేయాలో మరింత చక్కటి మెలకువ పేతురు తన పత్రికలో రాయడాన్ని మనం చూస్తాం. పేతురు రాసిన ఆ మొదటి పత్రిక 5:8-9 మనం చదువుకుందాం. 8:9 మనం చదువుకోవాలి. నిబ్బరమైన బుద్ధి గలవారే మలకుగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని వెంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకముందున్న మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. మనం మొదటగా ఎరగాల్సిందేంటే క్రైస్తవుడైతే శ్రమ, క్రైస్తవుడైతే శోధన, క్రైస్తవ్యం సాతానుతో ఢీకోవడమే. క్రైస్తవ్యం మరి సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలో మరి జతపరచబడ్డమే. మనం వాడి రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చేసాం కనుక వాడు మరలా తన రాజ్యంలోకి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరి ఏం చేయాలట? అందుకే 8 అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారుగా మీరు ఉండాలి. తర్వాత మెలకుగా ఉండండి అన్నమాట. మెలకువ అన్నమాట ప్రార్థనను సూచిస్తూ ఉంది. మనం స్థిరమైన నిబ్బరమైన బుద్ధితో ఉండాలి, రెండు ప్రార్థనాత్మతో ఉండాలి. ఆ తర్వాత 9 చివరి మాట, విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి అన్నాడు. విశ్వాసంలో స్థిరముగా నిల్చుండడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ప్రభునందు ప్రియులారా, మనం క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అన్నప్పుడు, శోధనతో నిరంతరము పోరాడువాడుగానే క్రైస్తవుడు అంటాడు. ఎవ్రీడే ఫైటింగ్, ఎవ్రీడే టెంప్టేషన్, ఎవ్రీడే రబ్బుక్యం, ప్రతిరోజు శోధన, ప్రతిరోజు వాడికి నువ్వు చెప్పడమే. అన్ని విధాలుగా శోధన, అన్ని విధాలుగా వాడికి నువ్వు చెప్పడమే. ఆ శోధన జయించడానికి 4 మనం చూసాం. మరి దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు, మరి ఏం చేయాలి, ఏం చేయాలి పిల్లరా? మరి మన యొక్క బలహీనతను దురాశను మనం గ్రహించుకోవడం మంచిది. కనుక 2 మనం శరీరాన్ని జయించాలి, 3 మనం లోకాన్ని జయించాలి, 4 సాతాన్ని జయించాలి. మనకి 3 శత్రువులు ఉన్నారు. 1 సాతాను, 2 లోకము, 3 మరి మీరు నేను ధరించుకున్న ఈ రక్తమాంసాలు, ఈ శరీరం. కనుక పిల్లరా అర్థం చేసుకుందాం. మరి మొదటి మాటతోటి సమయం అయిపోయింది కనుక ఈ దినపు ధ్యానాన్ని ముగించుకుంటున్నాం. క్రైస్తవుని యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం, కీలకమైన లక్షణం, శోధనను ఎదిరించటం, శోధనలో నిలబడటం. కనుక నువ్వే శోధన గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, నీ అంతరంగం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యపు వెలుగులో మన అంతరంగాన్ని ప్రశ్నించుకుంటే, నేను శోధింపబడుతున్నాను అన్నది నీ యొక్క ప్రశ్న అయితే కుంగిపోవద్దు. ఎదిరించడానికి అవకాశం ఉంది. శరీరాన్ని, లోకాన్ని, అట్లాగే మరి సాతాన్ని మనం ఎదిరింపబద్దులమై ఉన్నాం. కనుక యాకోబు మొదటి మాటగా చెప్తున్న మాట, ఆ కీలక వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 12:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అది ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి శోధనను జయించే కృప మనందరికీ అనుగ్రహించినగాక. ఆమేన్.
థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్, చక్కటి వాక్యము మన మధ్యలో వినిపించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవుడు లోకంలో శోధనను జయించాలి అని అంటే వాడు కలిగి ఉండవలసిన లక్షణాల గురించి ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ కాబట్టి మనం అతి మాట మన హృదయంలో నింపుకొని మన జీవితాలకు అన్వయించుకొని ప్రభు కొరకు మంచి సాక్షులుగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. విత్తబడిన వాక్యము నిమిత్తము దేవుడు దైవజనుల యొక్క పరిచర్య నిమిత్తము వారి కుటుంబ క్షేమం కొరకు ప్రేరేపించబడిన సహోదరి సహోదరుల నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఒకరు సమయం తీసుకోండి. ప్రైజ్ లేడమ్మా.
ప్రైజ్
మా దేవ, నీ ఘనమైన అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ బంగారు పాదములకు వందనాలు. దేవమేడా, ప్రేమమేడా, కరుణమేడా, ఆదివంతమునై ఉన్నవాడా, నీ బంగారు పాదములకు వందనాలు. ఇదిగో నా ప్రభ, ఏ పరిశుద్ధమైన దినమునందు నా తండ్రి ఈ సెల్ కాన్ఫరెన్స్ లో నా ప్రభ నీ బిడ్డలతో కలిసి నేను కూడా నా తండ్రి నిన్ను ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు నీవు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీ బంగారు పాదములకు వందనాలు దేవా. ఇదిగో నాయన, ప్రారంభ ప్రార్థన మొదలుకొని దేవా వాక్య పరిచర్య వరకు నా తండ్రి నీ కాపుదల, నీ నీడ, నీ భద్రతలో తండ్రి మమ్మల్ని ఉంచినందుకు దేవా నీకు వందనాలు. నా దేవా, చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను దేవా. ఇదిగో నాయన, నా తండ్రి వాక్యమును బోధించిన నీ దైవజనుడు నా ప్రభు ఎస్ఐ మహేష్ బ్రదర్ను బట్టి దేవాని బంగారు పాదములకు వందనాలు. దేవానికి స్తోత్రములు నా తండ్రి. తనను ఆరోగ్యపరిచి మళ్ళీ మా మధ్యలోని ఉంచి తండ్రి వాక్యమును బోధించుటలో తనను ఉత్తేజపరిచి తన ద్వారను మాట్లాడిన నా తండ్రి మాటలన్నింటిని బట్టి దేవాని బంగారు పాదములకు వందనాలు. అయా, తనను నా తండ్రి ఆయన ఆరోగ్యముతో నిలబెట్టినావు. తనను నీ నోటి బూరగా వాడుకొని ఈ ఉదయకాల సమయమందు ప్రభా మరి మంచి మాటలను మాకు అందించుటకు నీ కృపనిచ్చినావు. నీ పరిశుద్ధాత్మ చేత నింపినందుకు దేవా తనను నిలబెట్టుకున్నందుకు నీ బంగారు పాదములకు వందనాలు దేవా. ఇదిగో లోకంలో నా తండ్రి శోధనలు వస్తాయి, శోధనలు ఎలా జయించాలో నా ప్రభా నువ్వు మాకు తెలియపరిచి ఉన్నావు. అవును ప్రభా, ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకమునకు నీవు వచ్చినప్పుడు నీవు కూడా నాయన శోధనలో నా తండ్రి పడి ఉన్నావు. అప్పుడు నాయన నువ్వు జయించి ఉన్నావని నా తండ్రి దేవుడంతటి వాడివైన మీకే నా ప్రభు మరి శోధనలు తప్పలేదని మేము తెలుసుకున్నాం. మనుషులమైన మేము ఎంతటి వారం ప్రభు నా దేవానికి స్తోత్రములు. మరి లోకంలోనేమో నా తన ఈ లోకం మాలిన్యం అంటకుండా తండ్రి ఈ లోకమును జయించుటకు, ఈ లోకంలో ఉన్న శోధనలను జయించుటకు నా తండ్రి నా ప్రభు ఈ ఉదయకాలం మాతో నువ్వు మాట్లాడినావు. అవును ప్రభు, శోధన ఉన్నదని మమ్మల్ని మేము నా ప్రభు మరి నాయన తక్కువ చేసుకుని బాధపడవు. అక్కడ నా ప్రభ మేమే మాత్రము తక్కువ కాకుండా నిలబడాలని కూడా నా ప్రభ మాకు తెలియపరిచినావు దేవానికి స్తోత్రములు. అవును నాయన, మేము శోధనలో ఉన్నప్పుడు ఇంకా గట్టిగా పట్టుదలతో ప్రార్థనతో దాన్ని జయించుటకు దేవాని కృపను మాకిచ్చి నిలబెట్టుమని దేవానికి వందనాలు తెలుపుతున్నాను. వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ వాక్య ఫలింపు ప్రతి ఒక్కరి హృదయాలలో నా తండ్రి నింపుకొని తండ్రి శోధన వచ్చినప్పుడు భయపడకుండా ప్రార్థనా శక్తితో నా ప్రభు నిలబడుటకు, ప్రతి ఒక్కరు ఈ ఆయుధముతో ముందుకు సాగుటకు భయపడకుండా నా తండ్రి నిలబడుటకు ప్రతి ఒక్కరికి నాయన నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ బలము నా తండ్రి దయచేయము, నిలబెట్టుము దేవానికి స్తోత్రం. అందరికీ ఈ వాక్యం మనసులో నాటి ఫలించునుగా కాని ప్రార్థిస్తూ ఈ కొద్ది సమయం నాకు ఇచ్చినందుకు ఎందుకు పనికి రానటువంటి అయినా నన్ను నిలబెట్టుకున్న దేవా, నా నోట నీ మాటల నుంచి నా తండ్రి ప్రార్థించే కృపను నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలుపుతూ నజరుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్,
ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరి వసంత ఆనంద్ గారికి ప్రత్యేక